అలా ఇలా ఈయన మారిపోయాడేమో అనుకుని, అయ్యా అమ్మాయిమణి సుందరి, అన్నిటికీ మించి యువతి, నువ్వు చూస్తే ముసలివాడివి, అటువంటి వాడు ఒక ముసలివాడు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు, బాగా వృద్ధుడైపోయిన వాడు, అనారోగ్యవంతుడు, పడుచు పిల్లని పెళ్లి చేసుకోవడం ధర్మమా అని నా మనస్సు కనిపిస్తోంది. ఆయన, మీరు మీరు ఏదైనా పడండి, మా అమ్మాయిని ఒక మాట అడిగి చూద్దాం అన్నాడు. అని లోపాముద్ర దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన ఆయన, ఆ ముసలాయన అగస్త్యుట్ట, నిన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అమ్మాయి నీ అభిప్రాయం ఏమిటంటే, ఆవిడ పక్కపక్క నవ్వి, దీనోవా యదివాహీనో సమే భర్త సమే గురుహు అంది. దీనుడైన హీనుడైన ముసలాడైన గుడ్డివాడైన ఆయనే నా భర్త. నాకు తెలుసు ఆయన తన శక్తితో నన్ను సృష్టించాడు. ఆయన పురుషుడు, నేను ప్రకృతిని, అమ్మవారి స్వరూపంగా నన్ను సృష్టించాడు. ఆయన ముసలాడైపోయినా పర్వాలేదు, మంచం పట్టినా పర్వాలేదు, ఏ ధనము లేని దీనుడు హీనుడైనా పర్వాలేదు, ఏ శక్తి లేనివాడైనా ఆయన కోసం నేను పుట్టాను, పెళ్లి చేసుకుంటానండి. మళ్ళీ తండ్రి గారు అన్నాడు, ఆ అమ్మాయి ఆయన అడవికి తీసుకెడతాడు, అడవిలో ఒక గుడిసె వేస్తాడు, కనీసం చెక్క కొంపల్లో అయినా ఉండొచ్చు, కానీ మరీ బొత్తిగా గుడిసెల్లో ఏముంటాం, పర్ణశాలలో మధ్య మధ్యలో ఆకులు ఊడిపోతూ ఉంటే, సూర్యచంద్రుడు గదిలోకి వస్తూ ఉంటే, వర్షం ఆశ్రమంలో పడుతూ ఉంటే, అటువంటి ఆశ్రమంలో ఎలా ఉంటాం. పైగా అంతఃపురంలో ఎంతోమంది పరిచారికలు నీకు సేవ చేశారు, అక్కడికి వెళ్ళాక నువ్వే సేవ చేయాలి ఆయనకి, నీకు పరిచారికలు ఉండవు, నువ్వే పరిచర్యలు చేయాలి. ఇక్కడుండగా మంచి మంచి పిండి వంటలు తిన్నావు, ఆవు నేతితో తయారు చేసిన మైసూరు పాకాలు, మంచి దద్దోజనాలు, ఇటువంటివన్నీ తిన్నావు. అక్కడ కందమూలాలు దుంపలే పెడతారు, దుంప తెగిపోతుందేమో ఆలోచించు, కొంచెం ఆలోచించు, తర్వాత బాధపడకూడదు. కానీ మీరు ఎన్ని చెప్పండి, నా భర్త అగస్త్యుడు ఉన్న చోటు నాకు అరణ్యమైన మహాసామ్రాజ్యం, పర్ణశాల నా పాలిటి భవనం, ఆయన ఉన్న చోట కందమూల ఫలాలున్నా అవే నా పాలిటి పిండి వంటల భోజనం, ఆయన ఎక్కడుంటే అదే నాకు సామ్రాజ్యం. భర్తతో ఉంటే సామ్రాజ్యం కింద ఉంటుందిట, భర్త లేకపోతే సామ్రాజ్యం కూడా అడవిలో ఉంటుందిట అనగానే తెల్లబోయి, సరేనమ్మా ఆయన నిన్ను కోరుతున్నాడు, నువ్వు ఆయన కోసమే పుట్టావు, మధ్యలో నేను కేవలం పెంచినవాణ్ణి, మహారాజ కన్యకవి అనుకుని నిన్ను ఏదో వెనక్కి రాగడానికి ప్రయత్నించాను, అయినా నువ్వు మాత్రం ఆయనే చేసుకుంటానట్టు చేసుకోమన్నాడు. ఆ ఇద్దరికి మహారాజు గాంధర్వ వివాహం చేశాడు. పెళ్ళి ఇందో లేదో అగస్త్యుని వెళ్ళి కుర్రాడి కింద సుందరాకారుడిగా మారిపోయాడు. అప్పటికి అర్థమైంది రాజుగారికి, ఆహా ఎంత మహామహిమ కలిగిన వాడిన, నిజమే సుమాయిని పరీక్షలో నేను నెక్కకుండా భ్రష్టుండి ఉంటే ఎంత ప్రమాదం వచ్చేదో అనుకున్నట్ట. అగస్త్యుడికి అసలు వార్ధక్యం లేదు, అప్పుడప్పుడు వార్ధక్యాన్న దంపతులు నటిస్తారట, మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా వాళ్ళు ఆకాశంలో మనకి దర్శనమిస్తారు, భూమి మీద దర్శనమిస్తారు. ఆకాశంలో అగస్త్య నక్షత్రం దక్షిణ దిక్కున ఉంటుంది, అగస్త్యుడు అగస్త్యుని పక్కన లోపాముద్ర కనపడతారు. ముఖ్యంగా శరత్కాలంలో ఆశ్వయుజ మాసంలోనూ కార్తీక మాసంలోనూ సరిగ్గా దక్షిణ దిక్కులో రాత్రిపూట తళతళలాడిపోతూ అగస్త్య నక్షత్రం దర్శనమిస్తుంది. అలా నక్షత్ర రూపంలో వెలుతురు ఇస్తారు వాళ్ళు, మనం మళ్ళీ పిలిస్తే భూలోకంలో ఎక్కడైనా దర్శనమిస్తారు. వాళ్ళు ఈశ్వర స్వరూపులు, పార్వతీ పరమేశ్వరులు లాంటి వాళ్ళు. వాళ్ళు ఆ మహానుభావుల కాంతి చాలా గొప్పది, వాళ్ళు ఎప్పుడు నవయౌవనంతో ఉంటారు, అసలు వాళ్ళకి వార్ధక్యమే లేదు. పొమ్మన్నారు తపశ్శక్తి కలిగిన వాడికి వార్ధక్యం రాదు, జరా మరణం ఈ రెండు అందకుండా ఉండాలంటే మనం కూడా సాధకులం కావాలి. మనం కూడా పూర్వపు మునుల్లో ఉంటే మనకి జరామరణాలు ఏం చెయ్యవు. మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి, ఓసారి కార్తవీర్యార్జునుడి వంశంలో హైహై వంశంలో కొంతమంది కుర్రాళ్ళు పుట్టారు. హైహై వంశం చాలా గొప్ప తెలుసుకుని కదా, కార్తవీర్యార్జునుడి యొక్క వంశమును హైహయ వంశము అంటారు. లక్ష్మీదేవి ఆడగుర్రం రూపంలో, విష్ణువు మొగ్గుర్రం రూపంలో ఉండగా వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు, హయమునకు హయమునకు పుట్టాడు గనక హైహయుడు అన్నారు ఆయన. ఈ హైహయుడికి యాకవీరుడని పేరు, ఆయన భార్య యాకావళి, వాళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడు కృతవీర్యుడు, కృతవీర్యుడి కొడుకు కార్తవీర్యార్జునుడు. ఈ విధంగా కార్తవీర్యార్జున వంశం అంతా హైహయ వంశం. ఆ వంశంలో మంచి పరాక్రమవంతులు పుట్టారు, వాళ్ళకి వేట అంటే ఇష్టం. ఈ హైహయ వీరుల్లో కుర్రాడు ఒక రోజున గుర్రం ఎక్కి అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ దూరంగా ఒక జింక కనపడింది, లాగి బాణంతో ఆ జింకను కొట్టాడు వాడు, చెవిదాకా బాణంలాగి, ఆకర్ణాంతం బాణంలాగి ఆ జింకను కొట్టాడు.
ఢామ్ అనే శబ్దంతో జింక కుప్పకూలిపోయింది. అమ్మ బాబు చచ్చిపోయాననే కేకవర పడింది. దాంతో వీడు కంగారు పడి ఇదేంటే జంకరు కొడితే మనిషి అరుపు వచ్చిందని దగ్గరికి వెళ్ళి చూస్తే అది నిజానికి జంక కాదు, ఒక ఋషికుమారుడు. ఋషికుమారుడు జంక చర్మాలు కట్టుకుని వంగి దర్భకు వస్తూ ఉంటే వంగడం వల్ల దూరం నుంచి అతనికి ఆ ఋషికుమారుడు జంక వలే కనబడ్డాట. జంకలుకుని బాణం కొట్టేశాడు. దాంతో కుర్రాడు కింద పడిపోయి చూస్తుండగా బాబు ఆయన అరిచి గిలగిలా కొట్టు చచ్చిపోయాడు. ఇంకా చూడండి, ఈ హైహై కుమారుడు చాలా బాధపడిపోయి అడవికి వేటకొచ్చి అన్యాయంగా ఒక మునికుమారుడిని చంపేశాను, ఎంత పాపం చేశాను, బ్రహ్మహత్యా పాపానికి ఇక ప్రాయశ్చిత్తం లేదు అని నెత్తిమొత్తుకుని, ఇప్పుడు ఈ విషయం ఈ మునులకి తెలిసిందంటే, ఈ కుర్రాడి తాలూకు మునులకి తెలిసిందంటే వాడు శాపం పెట్టి చంపేస్తారు, కాబట్టి మునుల దగ్గరికి వెళ్ళడం కంటే ఎవరో ఒకళ్ళ పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణు కోరడం మంచిది అనుకున్నాడు ఆయన. వాడికి ఏం భయం బయలు కలిగిందంటే, ఈ కుర్రాడి శవాన్ని పుచ్చుకుని తీరా ఆ ఆశ్రమం వాళ్ళ దగ్గరికి వెడితే మా కుర్రాన్ని బాణంతో చంపుతావుట్రా, నువ్వు నాశనం అయిపోతావురా అని వాడు శాపం పెడతారేమో, వాళ్ళ శాపం తగ్గుతుంది. దశరథుడికి అలాగే శాపం పెట్టారుగా శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు, అలా ఈ తల్లిదండ్రులు ఏమైనా శాపం పెడతారేమో అని భయపడి ఆ శవాన్ని అక్కడే వదిలేసి పరుగు పరుగున తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు, తమ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఈరోజు అడవికి వేటకు వెళ్ళాం, అక్కడ పొరపాటు చేశాను, జింక అనుకుని ఒక ముని కుమారుడిని కొట్టాను, ఆ కుర్రాడు చచ్చిపోయాడు, పెద్దలకి తెలిస్తే నన్ను శాపం పెట్టి నాశనం చేస్తారేమో అని నాకు భయం, నన్ను మీరే రక్షించాలి బాబోయ్ అన్నట్ట. అప్పుడు ఈ కుర్రాడి తల్లిదండ్రులు ఇంకా కొంతమంది హైహై వంశంలో పెద్దవాళ్ళంతా కలిసి ఈ కుర్రాడిని వెంట పెట్టుకుని ఈ మునుల ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయానికి మునులు యజ్ఞం చేస్తున్నారట. యజ్ఞం చేస్తున్న చోటుకు వచ్చి, మునులారా మమ్మల్ని రక్షించండి, మొదటి నుంచి మీరే మమ్మల్ని కాపాడుతున్నారు, మీరు భార్గవులు, మీరే మాకు దిక్కు అన్నాడు. వాళ్ళంతా భృగు వంశస్థులు, శ్రీవత్సగోత్రులు, అందుకని వాళ్ళకి గట్టిగా దండబెట్టి మీరు మా కుల పురోహితులు కూడా మమ్మల్ని రక్షించండి బాబాయ్ అని కానీ వాళ్ళు తెల్లబోయి ఏమిటి రక్షించమంటారు హఠాత్తుగా, ఏం కష్టం వచ్చింది అన్నారట. అయ్యా మా వంశంలో ఈ కుర్రాడు ఒకడు పుట్టాడు, వీడికి వేట అంటే వ్యసనం, వేట మీద వ్యామోహంతో అడవికి వచ్చి మీ వంశంలో ఉన్న ఒక కుర్రాన్ని జింకనుకుని కొట్టి చంపాడు, ఆ బ్రహ్మహత్యా పాపానికి భయపడుతున్నాడు, పాపము తొలగించి వీడిని రక్షించండి, దాంతోపాటు మా ఎడల కనికరం చూపి వీడిని శపించకండి అని ప్రార్థించారు వాడు. అనగానే ఆ మునులు నవ్వి, మీ కుర్రాడు చంపింది వీడినేనేమో చూడండి అని ఒరే ఇలా రాడాను ఒక కుర్రాడు పిలిచాడు. ఒక కుర్రాడు బయటకు వచ్చాడు, వీడేనా మీ కుర్రాడు చంపింది అంటే ఆ కుర్రాడు చూసి అవునండి వీడేనండి అన్నట్ట. ఏం చిత్రం ఇది, ఇందాక నేను వేటకెళ్ళి వీడి మీద బాణం కొట్టాను, ఈ దెబ్బ కింద పడిపోయి గిలగిల్లాడు, అమ్మో నేను అరిచిమని చచ్చిపోయాడు, చచ్చిపోయిన వాడు యాదిరీతిగా మళ్ళీ కనపడుతున్నాడు ఏమిటి, కొంపతీసి ఏమన్నా పిశాచమా రుద్ర పిశాచమా అన్నట్ట. పిశాచము కాదు, రుద్ర పిశాచము కాదు, నువ్వు ఇందాక బాణం వేసి కొట్టింది వీడినే, వీడు చచ్చిపోయాడు, నువ్వు ఒక 5 నిమిషాలు ఓపిక పట్టుంటే వీడు మళ్ళీ లేచేవాడు, నువ్వు కంగారు పడి పారిపోయావు, బాణం దెబ్బతిని చచ్చి మళ్ళీ 5 నిమిషాల తర్వాత వీడు బతికాడు అని ఆ పెద్ద ఆయన చెప్పగానే, బాణం దెబ్బతిని చచ్చి మళ్ళీ బతికాడా, ఎలా బతికాడండి, చచ్చినవాడు బ్రతకడం ఎలా సాధ్యం అండి అని పెద్దలందరూ ఒకేసారి అన్నారు. మాకు చావు లేదు, మాకు ముసలితనం లేదు, మేము జరామరణాలకు అతీతులం అన్నారు వాళ్ళు. అప్పటికి వాడికి అనుమానం వచ్చింది, జరామరణములు లేకుండా భూమి మీద ఉన్న మానవులు ఉంటారా, మీకు ఆ జరామరణాలు ఎందుకు లేవు, ముసలితనము చావు ఎందుకు లేవు, బాణం దెబ్బతిని చచ్చి మరలా బ్రతకడం అంటే అంత తేలిక కాదు కదా అనగా, అప్పుడు వాళ్ళు అన్నారట, మాకు కొన్ని నియమాలు ఉండడం వల్ల మేము ఇలా చావుని జయించాం, ముసలితనాన్ని జయించాం, ఆలస్యం ఒక ఎంత లేదు, మేము ఎప్పుడు స్వామరితనంతో ఉండం, బ్రాహ్మీ ముహూర్తములకు లేచి స్నానం చేసి సంధ్యావందనం చేస్తాం, నిత్యం సంధ్యా సమయములకు సంధ్యావందనం చేసేవాడికి అకాల మరణం ఉండదు, ముసలితనం రాదు. శుచి ఆహారంబు, ఆహారం ఎప్పుడు శుచిగా తింటాం, పెజ్జాలు తిని బొజ్జలు పెంచుకోం మేము, హాయిగా ఇంట్లో పవిత్రంగా అన్నం వండుకుంటాం, వండిన అన్నం భగవంతుడికి నివేదన చేసి తింటాం, శుచిగా ఆహారం వండుకుని ఆహారాన్ని దేవతలకు నివేదన చేసి తినేవాడికి కూడా జరామరణం రాదు. ఇవాళ మనం ఎంతమంది ఎలా వండుకుంటామో తెలియదు, సీరియల్స్ చూస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ అన్నం వండుతూ ఉండగా రోడ్లో ఉన్న తుంపరంతా మాట్లాడడం సేపు అన్నంలో కొడుతూ ఉంటే ఆ పులిహారంతా మాకు పట్టుకొచ్చి పెడితే తినేవాడు పెట్టేవాడు ఇద్దరు ముసలాళ్ళు అవుతారండి. పులిహారం తింటున్నంతసేపు మనం మాట్లాడకూడదు, అలాగే పులిహార కలుపుతున్నప్పుడు మాట్లాడకూడదు, తింటున్నప్పుడు పలకరించకూడదు, చాలా మంది తెలియదు కానీ అన్నం తినసేపు సొల్లు కబుర్లే, సొల్లు అంతా దాంట్లో పడుతూ ఉంటుంది. ఈ బఫే తిండిని తింటూ ఉంటారు చూసారా రామచంద్ర, మీరు ఒకసారి వాడు ఈసారి పరిశీలించండి. ఈ ప్లేట్తో ఆ ఎంగిల్ చేత్తో కుడి చేత్తో అలాగే పట్టుకుంటాడు, మధ్య మధ్యలో ఈ మో చేతి నుంచి మజ్జిగ కారి ఆ కింద ఉన్న కుండీలో పడుతూ ఉంటుంది. వీడు మాట్లాడుతూ ఉంటే వీడి నోట్లో తప్ప ఆవుడి నోట్లోనూ, ఆవిడ నోట్లో తప్ప వీడి నోట్లోనూ పడుతూ ఉంటుంది. ఈ విధంగా జైలు తిండి తిన్నట్టుగా ఈ ఎంగిరి మంగళాలతో ఈ చేత్తోటే వడ్డించుకుంటూ ఆ చేత్తోటే పళ్ళెం పెట్టుకుంటూ తింటూ ఉంటే మధ్య మధ్యలో చీవుడి గారితో అండం ఆ చేత్తో పళ్ళి వడ్డించుకోవడం, అందుకే కాబట్టి తిన్న అన్నం అంతా పుల్లగా ఉంది అంటాడు. మరి పుల్లగా ఉండగా అవుతుంది ముక్కలు దగ్గరలో పడుతుంటే, మీరు ఒకసారి చూడండి, మీరు నేను చెప్పాను కాదు కానీ అలాంటి తిండి తింటే అది శుచి లేక తింటే అనారోగ్యం వస్తుంది, చచ్చిపోతున్నాం మనం, నరకాల పాలు అవుతున్నాం. ఆహారం వండుతున్నప్పుడు పూర్వం గుడ్డ కట్టుకునే వస్తుంది, నా చిన్నప్పుడు కూడా వంట వాళ్ళు సంతర్పణకి వండుతున్నప్పుడు, దేవతలకు నైవేద్యం పెడుతున్నప్పుడు, అన్నం వండేటప్పుడు మూతికి ఇలా గుడ్డ కట్టుకునేవారు. ఎందువల్ల ఒకవేళ మాట్లాడుతూ ఉంటే ఈ తుంపర్లు వచ్చి ఆ ఉడుకుతున్న అన్నంలో పడతాయేమో, కలుపుతున్న పులిహారలో పడతాయేమో, అప్పుడు ఈ ఎంగిలి ఆహారం దేవతలకి పెట్టకూడదు మహాత్ములకి పెట్టకూడదని అంత జాగ్రత్త పడేవారు. అందుకని ఆహారం వండేవాళ్ళు లోపల లోపల భగవన్నామం చేయాలి తప్ప, ఓ పక్కనేమో కంప్యూటర్ ఉద్యోగం చేసుకుంటూ హలో అండం అన్నం వండడం, హలో అండడం వండడం, ఈ దిక్కుమాల ఉద్యోగము ఈ అన్నం వండడం తినడం అన్నీ ఒకేసారి అయితే శరీరం అంతా విష కషాయాల పొట్టయిపోయి అనారోగ్యం పాలే చస్తాడు వాడు. అందుకని ఎప్పుడు అన్నం తింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడుతూ తినకూడదు అసలు. మౌనేన భోక్తవ్యం, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, మౌనముగా తినుము. అందుకే నేను ఎవరింటికి భోజనాన్ని పిలిస్తే భయం వేస్తున్నాను వాడు, ఉన్నంతసేపు అన్నం తింటున్నసేపు కబుర్లు చెప్పడమే, బాగుందా అండి పప్పు బాగుందా అండి అని వాడు తింటూ ఆ రోడ్లో ఉన్నదంత ఆపులో పడేటట్టుగా పలకరిస్తే నేను సమాధానం చెప్పలేక తల ప్రాణం తప్పొస్తున్నాను వాళ్ళకి. కాబట్టి ఈ బాధ అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా రాబోటి వాడిని పిలిస్తే అప్పుడు మౌనంగా కొంచెం దూరంగా ఉండి వడ్డించండి, మమ్మల్ని కూడా పలకరించకండి, తిన్నాక పలకరించండి. బాయిదారి కబుర్లు ఎప్పుడూ ఉండే కబుర్లే, యావత్ జీవితం చెప్పుకున్నా తనివి తినవి కబుర్లకి. ఒకవేళ వీడు ఎన్నో చెప్పినా ఇన్ని సలహాలు ఇచ్చినా ఈ ధర్మ సందేహాలు అని విని పెద్ద పాటించేటట్టు వీళ్ళు ఏం పాటించడండో, ఈ అన్నం తినసేపును గురువుగారు ఆ మంత్రం చేయొచ్చా ఈ మంత్రం చేయొచ్చా అంటే నేను బయటికి వెళ్ళాక అసలు వీడు మంత్రమే చేయడు, వీడు పెద్ద గంత్రి, ఇంక వీడు ఎందుకు అడగడం చెప్పండి. కాబట్టి మౌనేన భోక్తవ్యం, శుచిగా భోక్తవ్యం, ఇవన్నీ నియమాలు సుస్పష్టంగా చెప్పారు. ఆలస్యం ఒక ఎంత లేదు, మేము ఎప్పుడు సామరితనంతో ఉండం. శుచి ఆహారంబు, ఆహారం శుచిగా ఉంటుంది. వేళకి స్నానం చేస్తాం, స్నానము చెయ్యకుండా అపవిత్రంగా అగ్నిహోత్రాన్ని ముట్టం, అగ్నిహోత్రం దగ్గర ఉన్నప్పుడు తుంపర్లు పడకుండా చూస్తాం, ఇతరులందరినీ కూడా ప్రేమగా చూస్తాం, ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు, పరస్త్రీ వ్యామోహం ఉండదు మాకు, ఇలా ఎన్నో చెప్పారు వాళ్ళు. అన్నిటికీ మించి ఎవడో తెలుసా, పరదోష కథా విముఖుండం ఎప్పుడు అన్నాడు ఆయన. ఇతరుల గురించి చెడ్డ చెబితే వినరట, ఇదిగో ఆయన అలాంటి వాట అని చెప్తే ఉంటే చెవులు పెట్టుకుని, ఓ నిజమైన ఏంటండి అబ్బా ఆయన ఏదో పెద్ద మంచివాడు అనుకున్నావు అంటో, ఓహో ఈ 24 గంటలు న్యూస్ ఛానల్లో చూపించినట్టే ఆయన ఎవడదో కొంగుచ్చుకులాగాడా అన్నావా, మహాపాపాలు వచ్చి వెంటనే ముసలాడి చేస్తాడు. కాబట్టి ఇతరుల చెట్ట వినకండి. పరదోష కథ విముకుండనెప్పుడు, పరుల యొక్క దోషం చెప్పా చెప్పం చెబుతూ ఉంటే వినం. ఇన్ని నియమాలు పాటిస్తాం అని ఒక పెద్ద చాంతాడంత లిస్టు చెప్పి, ఈ నియమములన్నీ ఉన్న సాధకులము గనక మా దగ్గరకి జరావరణములు రావడానికి దడుస్తాయి అన్నాడు ఆయన. ఎందులో ఉంటుంది కదా, మహాభారతం అరణ్య పర్వంలో ఉంటుంది. ఇంటికి వెళ్ళాక నా పేరు కొట్టి సంపూర్ణ మహాభారతం కొడితే ఇంకా అందులో క్లియర్గా వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా చెప్పట్లేదు కానీ చెప్పి, అంటే ఎందువల్ల చెబుతానంటే కొన్ని నియమములు పాటిస్తే మా దగ్గరికి రావండి జరామరణాలు. స్వామి పరమహంస యోగానంద ఇక్కడ పడే కదా ఆయన, ఆయన చచ్చిపోతే కూడా ముఖంలో ప్రేతకళలు ఎత్తులుసా మీద, కొంతమంది చచ్చిపోతే కూడా నిద్రపోయినట్టు ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూశాను నేను ఎంతోమంది మహాత్ములు, మహాయోగులు ఉంటారే వాళ్ళ శరీరం ఎప్పుడైనా విడిచిపెడతాం, కానీ విడిచిపెట్టిన వాళ్ళల్లో ఏ దుర్వాసన ఉండదు. కొంతమంది నోరు దగ్గరికి వచ్చారా ఆ నోట్లోంచి వచ్చిన వాసనకి 3 రోజులు అన్నం తినలేము, కానీ కొంతమంది దగ్గరకు వస్తే ఏదో తెలియని సువాసన వస్తుంది. దేహం ఎప్పుడు సువాసనతో ఉంటుందంటే, నోరు దుర్వాసన లేకుండా ఉంటుందంటే ఆ వ్యక్తి మహాయోగి. యోగులు అంటే వాళ్ళు, ఈ మధ్య ప్రతివాడు నేను యోగాకి వెళ్ళా అంటాడు, నువ్వు యోగాకి వెళ్ళలేదు, నువ్వు రోగాకి వెళ్ళావు, నీ రోగం తగ్గించుకోవడానికి వెళ్ళి ఏదో ఎక్సర్సైజ్ చేసి అదే యోగా అనుకుంటున్నాడు. ఇది అదేం యోగం కాదు. నిజంగా మనం యోగులమైతే మన శరీరం ఏమవుతుందో తెలుసునా, సుస్పష్టంగా ఏమవుతుంది మీకు, సౌరభ్యంబును
సమస్వరత్వము, మూత్ర విచారాల్పత్వము యోగులకు ప్రారంభ లక్షణములట. ఇప్పుడు నేను చెప్పే పద్యం జాగ్రత్త ఏమనండి, దత్తాత్రేయుడు చెప్పిన మాట. ఆరోగ్యంబు అనిష్ఠురత్వము అలౌల్యంబుల్ వపుకాంతియున్ సౌరభ్యంబును సంస్వరత్వమును మూత్ర విచారాల్పత్వము ప్రాప్త యోగారంభుండగు వానికిన్ ప్రథమ చిన్నంబుల్ నరేంద్రోత్తమ అని అలర్కోపాఖ్యానంలో అలర్కుడితో దత్తాత్రేయుడు అంటాడు. నిజంగా యోగాభ్యాసం సక్రమంగా చేస్తే ముందు ఆరోగ్యం బాగుంటుంది, మోకాళ్ళ నొప్పులు ఉండవు, నువ్వు కింద కూర్చోగలుగుతావు, యూ కెన్ సిట్ ఫ్రీలీ, ఇలా నేల మీద కూర్చోగలుగుతావు 70 ఏళ్ల వయసులో కూడా. ఏం కంచి పరమాచార్యులు చచ్చిపోయేదాకా కింద కూర్చున్నారు, మీరు చూశాను ఆయన కింద ఆసనం వేసుకునే కూర్చున్నారు. ఆ తర్వాత రెండోది అనిష్ఠురత్వం, వాడి దగ్గర ఎక్కడ నిష్ఠురత్వం ఉండదు, కఠినత్వం ఉండదు, ప్రేమ ఎక్కువ ఉంటుంది, ప్రతి వాడిని ప్రేమించి వీళ్ళు బాగు చేయాలనుకుంటాడు. అలౌల్యంబున్ వస్తువుల మీద వ్యామోహం ఉండదు, అన్నిటి మీద వ్యామోహమే కొంతమందికి, కుర్చీ బాగుంది కుర్చీ పడిపోదాం, కళ్ళదోడు బాగుంటే కళ్ళదోడు పట్టుకుపోదాం. చచ్చి చెడు ఇంటికి పిలిచి వాడికి ఇంటికి వచ్చినటువంటి వాడికి ఇంత 2 జీడిపప్పులు ఎక్కువ ఇస్తే 2 జీడిపప్పులు తినేస్తాడేమో ఏడుస్తాడు వీడికి, పిసిలు కొట్టుదాం. అంటే లౌల్యం వస్తువుల మీద వ్యామోహం, ఈ లౌల్యం పోవాలి ముందు. వపుకాంతియున్ శరీరంలో ఏదో తెలియని ఒక బ్రహ్మ తేజస్సు ఉంటుంది తెలుసిన, కొంతమంది మహాత్ములు చూడండి వాడు నల్లగా ఉంటాడు, ముఖంలో మాత్రం కాంతి ఉంటుంది, వాడేం పెద్ద అందంగా ఉంటాడు ముసలాడు, కానీ ఆ ముఖంలో ఏదో తెలియని తేజస్సు ఉంటుంది, అది బ్రహ్మ తేజస్సు. యోగాభ్యాసం చేసేవాడి శరీరంలో అటువంటి కాంతి ఉంటుంది. తర్వాత ఏంటి, సౌరభ్యం సువాసన వస్తుంది శరీరం నుంచి, స్వరం బాగుంటుందట, సమస్వరత్వం మంచి కంఠం అనమాట, వాడు చెబితే అవతలవాడికి అర్థం అవుతుంది. మూత్ర విచారాల్పత్వం మలమూత్రాలు ఎక్కువగా విసర్జించడం ఉండదు వాడికి, క్రమంగా తగ్గుతాయి అనమాట. ఇవన్నీ ప్రాప్త యోగారంభుండగు వానికి, యోగాభ్యాసము ప్రారంభించిన కొత్తల్లో వచ్చే లక్షణములట. ప్రథమ చక్రంబులు అన్నాడు పని, ఆఖరి చక్రాలు కాదు. అంటే నిజంగా వీడు యోగైతే ఇంకా వాడికి జరామరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రారంభ చిహ్నాలని అంటూ ఉంటే దత్తాత్రేయుడు మార్కండేయ గ్రంథంలో చెప్పిన వాటిది. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఇన్ని లక్షణములు, నువ్వు పెందరాళ్ళే వేస్తున్నావా, వేడకి సంధ్యావందనం చేస్తున్నావా లేదా, సఖ్య ప్రదానం చేస్తున్నావా లేదా, ఇతరుల గురించి ఎవరైనా చెడ్డగా చెబితే వింటున్నావా వినకుండా పక్కకి గడుతున్నావా, లౌల్యం విడిచిపెట్టి 10 మందికి ఇంత అన్నం పెట్టగలుగుతున్నావా, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసి ఎవరిని ద్వేషించకుండా ఉండగలుగుతున్నావా లేదా, అహంకారాదులు విడిచిపెడుతున్నావా లేదా, ఇవన్నీ నియమాలు పాటించు, అప్పుడు ఆ మనిషి ఎలా ఉంటాడో ఒకసారి ఆలోచించండి. విన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, రేపటి ఇలాగే చేద్దాం అనిపిస్తుంది కదా, కానీ అదేంటో తెలియదు, ఒక్కసారి స్వస్తి అనగానే లేచామా అన్నీ మర్చిపోయి ఆయన అలాగే చూడలేదండి. ఏమేమి పొద్దున్నే లేవగానే 7 గంటలకు 8 గంటలకు శనివారం పూట లేవాలి, కానీ మరీ పొత్తిగా సూర్యోదయానికి వెళ్ళేస్తాం, 9 గంటలకు వెళ్తాం, లేవగానే చెంబుడు కాఫీ తాగుదాం అనుకుంటే అప్పుడు యోగారంభం ఎలా వస్తుంది, రోగారంభం అవుతుంది. అప్పుడు ప్రాప్త యోగారంభుడు కాదు, ప్రాప్త రోగారంభుడు వానికి ప్రథమ చక్రములు ఏంటంటే నండం దగ్గడం ఇవన్నీ మొదలవుతాయి. కాబట్టి మేము ఎప్పుడు ఇవి చెయ్యం, పరదోష కథా విముఖులం, ఇతరుల గురించి చెడ్డగనం, ఇన్ని నియమములతో ఉండడం వల్లే మమ్మల్ని ఏదైనా ఆయుధం తాకితే చచ్చి మళ్ళీ 5-6 నిమిషాలు బ్రతుకుతాం అన్నాడు ఆయన. అందుకే మేము బ్రతికే ఉనగానే అప్పుడు తెల్లబోయి ఇటువంటి మహాత్ములు ఉంటారా అంటాడు ఆయన. ఆ యోగత్వం మహానుభావులైన అగస్త్యుడు లోపాముద్ర పొందిన వాళ్ళు ఈశ్వరస్వరూపులు. ఈశ్వరస్వరూపుడు అంటేనే వాడు యోగి అవుతాడు. శివుడికి యోగేశ్వరుడు అని పేరు, యోగమునకు అధిష్టాన దేవత. శివుడి వంటి మహాయోగి లేడు. యోగేశ్వర శబ్దం ఇటు కృష్ణుడికి ఇటు శివుడికి వాడతారు. అందుకే పేరుకి అలా ముసలాడిలో నటించి పెళ్ళయ్యాక యథాప్రకారంగా పొడిచి వాళ్ళలో ఉన్నారట. రాజుగారికి విషయం అర్థమయ్యింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ కాలం కాశీలోనే ఉన్నారు. 1000 సంవత్సరములు కాశీలోనే మకాం పెట్టారు వాళ్ళు. కాశీలో వాళ్ళకి పెద్ద ఆశ్రమం ఉందని నేను చెప్పానుగా మీకు. ఆ ఆశ్రమం నిండా మారేడు చెట్లు, ఆ మారేడు చెట్ల మధ్యలో కూర్చుని ఒళ్ళంతా విభూతి పోసుకుని నిరంతరం నమశివాయ అనే పంచాక్షరి మంత్రం జపం చేసుకుంటూ గడిపేవారు వాళ్ళు. ఆహారాదులకు అతీతంగా ఉండేవారు వాళ్ళు. ఇక్కడ ఉన్నంతకాలం లోపాముద్ర భర్తను ఎంతో ప్రేమతో సేవిస్తూ మల్లె తీగలు పెంచింది. ఈ మల్లె తీగలు మారేడు చెట్లకు చుట్టుకుని పైకి వెళ్ళిపోయేవిట. సాధారణంగా మల్లెపూలు వసంత ఋతువులో వేసవకాలంలో ఎక్కువ పూస్తాయి, అటు వేసవకాలంలోనే బొండు మల్లెలు పూస్తాయి కదా, తక్కిన కాలంలో పోయావు. కానీ లోపాముద్ర యొక్క హస్త ప్రభావం వల్ల, ఆవిడ చేతి స్పర్శ వల్ల
నిత్యము మల్లె పువ్వులు అలా వస్తూనే ఉండేవిట. అందులో ఏం సువాసన అండి! లోపాముద్ర అమ్మవారి యొక్క స్వరూపం అవడం వల్ల, ఆవిడ జగన్మాతృ స్వరూపిణి అవడం వల్ల, ప్రకృతి నుంచి రావడం వల్ల, ఆవిడ చేతితో నాటిన మల్లె తీగల నుంచి వచ్చే సువాసన కాశీ కాశీ అంతా వ్యాపించేదట. 8 మైళ్ళు వెళ్ళేదనేవారు. కాశీ మొత్తం 5 క్రోసులు కదా, 5 రెళ్ళు 10 మైళ్ళు కూడా ఆవిడ శరీరపు సువాసన వ్యాపించేదట. మీకు అందుకనే భీమేశ్వర పురాణంలో అగస్త్య మహర్షి వ్యాసుడితో మాట్లాడుతూ, కాళీనందన కంటే కాలుర శిరములకు విరులు కల్పించునుకో లీలా వనాంతరములను మాలోపాముద్ర ఈడిన మల్లీ వల్లుళ్ళు అంటాడు. కాశీ నుంచి వ్యాసుడు వచ్చాడు. రాగానే అగస్త్యుడు ఆయన్ని పలకరిస్తూ, మా లోపాముద్ర మల్లె తీగలు నాటింది కాశీలో. ఆ మల్లె తీగల నుంచి రకరకాల మల్లె పువ్వులు వస్తూ ఉండేవి. బొండు మల్లెలు, చిన్న మల్లెలు, సన్న మల్లెలు ఇవన్నీ వస్తూ ఉండేవి, సువాసనతో కూడినవి. ఈ మల్లె పువ్వులు ఇంకా పూస్తున్నాయా? ఈ మల్లె పువ్వుల దండలు శివుడికి, శివుడి యొక్క పిల్లలైన విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి సరిపోతున్నాయా లేదా? రోజు శివుడికి వెళ్ళ దండలు వేస్తారు, అమ్మవారికి దండలు వేస్తారు, విఘ్నేశ్వరుడికి దండలు వేస్తారు, కుమారస్వామికి దండలు వేస్తారు. ఇన్ని దండలు వేయడానికి కావలసిన మల్లె పువ్వులు ఆ తీగలు ఇస్తున్నాయా లేదా అని అడిగాడు. అంటే దాన్ని బట్టి ఆవిడ ఎన్ని తీగలు పెంచిందో ఆలోచించండి. అక్కడ ఉన్నంతకాలం ఆవిడ పనేదే, ఇంకేమీ లేదు. అటు భర్త సేవ, ఇటు ఈశ్వర సేవ, రోజు మల్లె తీగలు పెంచడం, ఆ మల్లె పువ్వుల దండలు పరమేశ్వరుడి సేవకు పంపేది. ఇలా చాలా కాలం ఉన్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కదా. భగవంతుడు కాశీలో ఎక్కువ కాలం ఉండనివ్వడండి, అయ్యి చాలా పరీక్షిస్తాడు. మీకు ఇదివరలో చెప్పారు కాబట్టి ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాం. ఓసారి ఏం జరిగిందంటే, నారద మహర్షి తీర్థయాత్రలన్నీ చేస్తూ వింధ్యపర్వతం దగ్గరకు వచ్చాడు. వింధ్యపర్వతం నారదునికి సేవ చేసి, నారద ఈ ప్రపంచంలో నా వంటి గొప్ప పర్వతరాజు ఎక్కడైనా ఉంటాడా? మేరుపర్వతం ఉంది, శ్రీశైలం ఉన్నది, వెంకటాచలం ఉన్నది, స్వర్ణపర్వతం ఉన్నది, ఈ పర్వతాలన్నిటికంటే నేనే గొప్పవాడు కదా అని తను తాను పోగొట్టుకున్నాడు. నారదునికి ఎవరైనా తను తాను పోగొట్టుకుంటే వాడికి ఒట్టిగా వేయడం అలవాటు. అందువల్ల ఎప్పుడు కూడా ఆత్మస్థుతి, పరనింద ఈ రెండు ఆయన సహించడు. లోక కళ్యాణం కోసం ఆయన ఏమన్నాడు, నాయన ఏం చెప్పమంటావు, నువ్వు నేనే గొప్పవాడిని పోగొట్టుకుంటున్నావు, మేరుపర్వతం కూడా నా అంత గొప్పవాడు లేడంటున్నాడు, వింధ్యపర్వతం కంటే మేరుపర్వతమే గొప్పదని జగం కూడా అంటుంది, మరి మీ ఇద్దరే ఒకరినొకరు పొగుడుకుంటున్నారు తప్ప మిగతా పర్వతాలు ఏవి తమను తాము పొగుడుకోవటంలా? శ్రీశైలం తనను తాను పొగుడుకోలేదు, అహోబలం తనను తాను పొగుడుకోలేదు, వెంకటాచలం ఆత్మస్థుతి చేసుకోలేదు, ఒక్క మేరువే నేనే గొప్పవాడిని అంటున్నాడు. ఇక్కడ నీ దగ్గరకు వస్తే నువ్వు నేను గొప్పవాడిని అంటున్నావు, ఏమో మీ గొప్పతనం ఏదో మీకే తెలియాలి అని వెళ్ళిపోయాడు. తాను గొప్పవాడు కాకపోయినా పర్వాలేదు, కానీ మేరుపర్వతం గొప్పవాడు అనే మాట తట్టుకోలేకపోయాను. అందులో అదేమిటో తెలియదు కానీ మేరుపర్వతానికి వింధ్యపర్వతానికి పడదు మొదటి నుంచి. ఇద్దరు రెండు పార్టీలు, ఏపీలో రెండు ప్రధానమైన పార్టీలాగా ఈ రెండు పార్టీలకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే పక్కు ఉంటుంది. మాయదారి గొడవ ఇది. అందుకని ఈయన పళ్ళు పటపట పలికి, తక్కిన పర్వతములన్నిటికంటే ఈ మేరుపర్వతం తనను తాను పొగుడుకుంటుందనే మాట నేను వినలేకపోతున్నాను. ఆరి మేరు పర్వతం ఏమిటో నీ గొప్పతనం, నేను పర్వతాన్ని నువ్వు పర్వతానివి, నాకు బాడీ ఉంది నీకు బాడీ ఉంది, మరి నువ్వు నాకంటే ఎందులో గొప్పవాడివి? ఒక్క విషయంలో నీకు పేరు రావడానికి భగవంతుడు నీకు మేలు చేశాడు. ఏమిటది? మేరువు చుట్టూతో గ్రహాలు తిరుగుతాయి, సూర్యుడు, చంద్రుడు, కుదుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, వీళ్ళేమో ప్రదక్షిణగా మేరు పర్వతం చుట్టూ తిరుగుతారు, రాహుకేతువులు అప్రదక్షిణగా తిరుగుతారు, వెనక్కి తిరుగుతారు. అందుకే మీకు అందులో సత్యనారాయణ వ్రతకల్పన ఉండదు సరే, మేరుం అప్రదక్షిణీం కుర్వాణం అంటాడు రాహుకేతువు దగ్గర. అదే అయితే సూర్యగ్రహేహ ఆగచ్చ, ఓ సూర్యగ్రహమా ఇహ ఇక్కడికి ఆగచ్చ, వచ్చి ఇక్కడ కూర్చో, ఈ మండపంలో మేము ఆరాధన చేస్తున్నాం, ఇక్కడ కూర్చో, మధ్యలో కూర్చో అని అక్కడ ఏమంటున్నాం, మేరుం ప్రదక్షిణీం కుర్వాణం, మేరు చుట్టూ తిరుగుతున్న నీవు ఇక్కడికి వచ్చి కూర్చో అని పిలుస్తున్నాం. రోజు మనం చదివే మంత్రాలకు అర్థం తెలిస్తే ఓహో ఇదే అనిపిస్తున్నట. 57 సత్యనారాయణ వ్రతం చేసిన అందులో ఉన్న మంత్రానికి అర్థం తెలియకపోతే ఏ ఉపయోగం ఉంది మనకి? అందువల్ల ఏమిటంటే పువ్వుల దండల్లో దారంలాగా అనమాట, దారం పువ్వుల దండలో ఉంటుంది, దాని సువాసన దానికి ఏం తెలియదుట. అలా కాకుండా సాధ్యమైనంత వరకు కొంతకాలం పోయాక మనం ఏదైనా మంత్రం చేస్తున్నా లేకపోతే ఏదైనా మంత్రాలను వింటున్నా వాటి అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించమన్నారండి. ప్రయత్నిస్తే నష్టం లేదు. యత్నే కృతే యది నసిధ్యతి కోత్ర దోష. ప్రయత్నించు. ప్రయత్నించినా నువ్వు అందులో సఫలుడవు కాకపోతే, ఆ పనిలో విజయం పొందకపోతే నీ తప్పు లేదు. అసలు నువ్వు ముందు ప్రయత్నించు. అందుకని ఇక మీద ఏం చేయాలన్నమాట, సత్యనారాయణ వ్రతంలో అందులో నా ప్రారంభంలో ఉన్న నవగ్రహ మండపారాధన మంత్రముల్లో ప్రతి మంత్రముడికి అర్థం తెలుసుకోండి. అద్భుతమైన ఆనందం కలుగుతుంది. ఏ గ్రహం ఏ రంగులో ఉంటుందో చెబుతాడు, దానికి ఏమి ఇష్టమో చెబుతాడు, దానికి ఎవరు అధిదేవత ప్రత్యధిదేవత అందులో చెప్పారు, ఆయనకి గ్రహాలు కూడా ఏ నక్షత్రంలో పుట్టాయో చెప్పారు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క గ్రహం పుట్టిందని చెప్పారు. ఇప్పుడు ఈ గ్రహములు ముందు పుట్టాయా, నక్షత్రాలు ముందు పుట్టాయా? చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఈ నక్షత్రంలో పుట్టాడని చెప్పాడు. కానీ చంద్రుడు పుట్టాక నక్షత్రాలు పుట్టి పెళ్లి చేసుకున్నారు కదా. మరి అనుమానం మీకు ఎప్పుడు రావట్లేదా? చంద్రుడి కంటే చిన్నవాళ్ళు నక్షత్రాలోనా? చంద్రుడు పుట్టిన తర్వాతే ఆ తర్వాత కొంతకాలానికి దక్షుడికి అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ పుబ్బ, ఉత్తర హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధరిష్ట, శతభిషం, పూర్వ, భద్ర, ఉత్తర, భద్ర, రేవతి అని పిలువబడి 27 పుట్టారు. వాళ్ళు చంద్రుడి తర్వాత పెళ్లి చేసుకున్నాడు. మరి చంద్రుడు కూడా పలానా నక్షత్రంలో పుట్టావు, సూర్యుని ఈ నక్షత్రంలో పుట్టావు అంటారేంటి మరి? అంటే ఈ నక్షత్రములు పుట్టడానికి పూర్వం ఆ నక్షత్రముల యొక్క ఉద్యోగాన్ని వేరే వాళ్ళు చేశారు. అది గుర్తుపెట్టుకోండి. అగ్నిహోత్రుడు పుట్టాడు. అగ్నిహోత్రుడి పేరు వైశ్వానరుడు. ఇప్పుడున్న అగ్నిహోత్రుడు, ఈ అగ్నిహోత్రుడు పుట్టడం కింద అగ్ని లేదేటి మరి భూమి మీద. ఆ అగ్నిహోత్రత్వం ఒక ఉద్యోగం. ఈ నక్షత్రాలు పదవులు, గ్రహాలు పదవులు. ఇప్పుడున్న సూర్యుడు పుట్టడానికి ముందు కూడా ఇంకో సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు వేరు, ఆయన సూర్యుడి యొక్క పదవిలో ఉన్నాడు. అలాగే చంద్రుడి పదవులు, ఈ చంద్రుడు ఇప్పుడున్నవాడు అత్రి మహర్షి కొడుకు ఆత్రేయుడు. ఆత్రేయ అన్నవాడు ఇప్పుడు చంద్రుడు. కానీ అంతఃపురం చంద్రుడి బదులుగా శివుడే చంద్రుడిగా ఉన్నాడు కొంతకాలం. అలాగే ఇప్పుడున్న అగ్నిహోత్రుడి పేరు వైశ్వానరుడు. ఈ వైశ్వానరుడు విశ్వానరుడికి, శుచిష్మతికి పుట్టాడు. ఈ ఇద్దరు పుట్టడానికి ముందు అగ్నిహోత్రం ఉంది. అప్పుడు అగ్ని బదులుగా అంగిరుడు అనే మహర్షి, అంటే బృహస్పతి యొక్క తండ్రి, ఆ ఉద్యోగం చేసి అగ్నిహోత్రుడి బదులుగా మండాడు. ఇలా అగ్నిహోత్రుడి పదవికి మీరు కూడా వెళ్ళచ్చు. భక్తితో కాశీ వెళ్ళి అక్కడ సప్తాహ దీక్షతో శివుడి కథ విని కొంతకాలం పాటు అక్కడ జపతపాలు చేస్తే అగ్నిహోత్రుడి పదవి వస్తుంది. అలా అన్ని పదవులు అలాంటివే. కాబట్టి ఈ అశ్విని నక్షత్రం ఇంతో పూర్వం ఇంకో నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం యొక్క పోస్ట్లో వేరేవాడు ఉండేవాడు అనమాట. ఇప్పుడు ఈ దక్షుడు పుత్రుడు పుట్టాక ఈ 27 ఈ నక్షత్ర మండలాలకి అధిష్టాన దేవతలుగా పరమేశ్వరుడు చేశాడు. కాబట్టి సృష్టిలో ఇవన్నీ ఉద్యోగాలే. ఈ అశ్విని అనేది ఏమీ అది పేరు కాదు, ఒక నక్షత్ర పదవి. మనం ప్రెసిడెంట్షిప్ ఎలా చేస్తున్నామో, లేకపోతే ఇంకో ప్రధానమంత్రి పదవి ఎటువంటిదో, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ పంచభూతాలు కూడా పదవులే. ఇప్పుడున్న భూదేవి ఉందే, ఈ భూదేవి యొక్క పోస్ట్లో పూర్వం ఒక ఆవిడ పనిచేసేది. ఇప్పుడున్న ఆవిడ పేరు వసుంధర. వసుంధర అనే ఆవిడ ఇప్పుడు ప్రస్తుతం భూదేవిగా ఉంది. అత్యంత ప్రాచీన కాలంలో ఒక మహాత్ములు అప్యుత్త స్వరూపిణి అనే ఆవిడ భూదేవి యొక్క పోస్ట్లో ఉండేది. అప్పుడు ఆవిడ భూదేవి అన్నమాట. అలాగే అన్ని పదవులు అంతే. వాయువుగా ఇప్పుడున్న వాయువు ఉన్నాడే, ఈ వాయువు గారి పేరు వేరు. ఈయన పేరు కృష్ణ మృగ అంటారు. ఈయన ఈ వాయువు గారు పుట్టడానికి ముందు కూడా వాయువు ఉంది. అప్పుడు ఈ వాయువు యొక్క పదవిని ఇంకొక ఆయన నిర్వహించాడు. ఇలా ఇవన్నీ పదవులు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే, మేరుగు చుట్టూత గ్రహములు కొన్ని తిరుగుతాయి, కొన్ని అప్రదక్షిణగా తిరుగుతాయి. దానివల్ల అందరూ రోజు మేరువు మేరు అని చెప్పుకుంటున్నారు. తద్వారా మేరువుకి పేరు వచ్చింది. కొంతమందికి పేరు ఈజీగా వస్తుంది, కొంతమంది అది ఏం చేస్తాం. కొంతమంది మహాపండితులు ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఏ ఛానల్లోనూ కనపడదు. చూడండి, భారతదేశంలో తెలుగునాట మమ్మల్ని మించిన వాళ్ళం కొన్ని 100,000 ఉన్నారు. కానీ అదృశ్య రూపాల్లో ఉన్నారు మహాపండితులు. కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఎప్పటికూడా ఉన్నారు తెలుసా. మాబోటి వాళ్ళం కూడా ఆశ్చర్యపోయే మహాపాండిత్యం కలిగిన సంస్కృతాంధ్ర పండితులు ఉన్నారు. కానీ మీకు వాళ్ళ గురించి తెలియదే. కారణం, వాళ్ళు మౌనంగా జపాల్లో ఉంటారు, ఎక్కువ బయటికి రారు. జనం బాగా వచ్చేసినంత మాత్రం అయితే వీళ్ళని గొప్పడు అనుకోకండి. అవన్నీ ఈ జనాన్ని చూచి మోసపోవడం అనేది ఎప్పుడు చేయకండి. జనం ఒక కోవకి చెందడం వరకే అంతే. ఓ 3 మేము ప్రవచనం చెబుతుంటే జనం వస్తున్నారు, వీళ్ళలో కొందరికి ఎక్కువ రావచ్చు, కొందరు తక్కువ రావచ్చు. అంత మాత్రం చేత వీళ్ళే పండితులు అనే భ్రమ ఎప్పుడూ పొందకండి. మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. హిమాలయాలలో ఉన్నటువంటి కొంతమంది యోగులు ఊ అంటే ప్రపంచం దద్దరిల్లిపోతుంది, కానీ వాళ్ళు కనపడరు.